తగ్గించావు నువ్వు. నువ్వు ఇంత శక్తివంతుడు అని తెలియక మేమేదో నీకు ఉపకారం చేసాం అనుకుంటున్నాం, మేము నీకు చేసిన ఉపకారం నీ శక్తి ముందు ఎంత అని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన, సుకన్య నువ్వు కొంతకాలం మీ పుట్టింటికి పో, నేను తీర్థయాత్రలు చేస్తాను అనగానే, ఏమండి నేను కూడా మీతో రావద్దంటే, తీర్థయాత్రలు ఎవరికి వాళ్లే చెయ్యాలి, ఉద్ధరేదాత్మనాత్మానం, ఎప్పుడూ కూడా తనను తాను ఉద్ధరించుకోవాలి, ఒకరినొకరు ఉద్ధరించేదేమీ లేదు, నువ్వు హాయిగా కొంతకాలానికి పో, నీ దారి నువ్వు తీర్థయాత్రలకు పో, నా దారి నేను పోతాను అని ఒంటరిగా చ్యవన మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా బయలుదేరి ఈ నైమిషారణ్యం వచ్చాడు. చక్రతీర్థంలో మధ్యలోకి దిగిపోయాడు పొరపాటున. దిగిపోగానే ధామ్ అనే శబ్దంతో పాతాళానికి పోయాడు. ఎక్కడో పాతాళంలో కింద పడిపోయాడు. సరిగ్గా పాతాళాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? ప్రహ్లాద కుమారుడు పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర కొంతమంది కాపలవాళ్ళు ఈ చ్యవనుడు పాతాళానికి రాగానే కనిపెట్టి, ప్రహ్లాద కుమారా, భృగు మహర్షి యొక్క కుమారుడు, మీ గురువుగారైన శుక్రాచార్యుడి యొక్క అన్నయ్య చ్యవన మహర్షి పాతాళానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో మాకు భయం వేస్తోంది. చమరుడు మహామహిమ కలిగిన వాడు, బహుశా రాక్షసులందరినీ భస్మం చెయ్యమని ఇంద్రుడు పంపాడేమో, ఇంద్రుడు గూఢచారిగా వచ్చాడేమో అనగానే ప్రహ్లాదుడు నవ్వి, మహానుభావుడు చ్యవన మహర్షి మనకు అపచారం చెయ్యడు, అయినా మీరు భయపడుతున్నారు కనుక ఆయన దగ్గరికి నే పెడతానని కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని, తన భార్యని పిల్లల్ని వెంట పెట్టుకుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని నమస్కరించి ఆ తర్వాత అడిగాడు, చ్యవన మహర్షి మీరు పాతాళానికి రావడం నాకు చాలా సంతోషం, ఇంటికి వచ్చిన మా గురువుగారి కొడుకు మీరు, ఇంకో గురువుగారికేమో సోదరులు, అందుకని మిమ్మల్ని పూజిస్తున్నాను. నాకు ఒక అనుమానం, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? వచ్చేపడమైతే నాకు చెప్పకుండా రారు కదా, మీ అంతటా మీరు ఇక్కడికి వచ్చారంటే కారణం ఎందుకు అయ్యి ఉంటుందా అని మేము భయపడుతున్నాం. మా రాక్షసులంతా ఇంద్రదూతగా వచ్చి రాక్షసుల్ని నాశనం చేయడానికి మీరు ఇక్కడికి అడుగు పెట్టారేమోనని భయపడుతున్నారంటే, ఆయన పక్కపక్కనవి, రాక్షసుల్ని నాశనం చేయాలంటే నేను ఇక్కడికి రావాలా? పైనుంచో మంత్రం చదివితే మీరంతా బూడిదైపోతారు, కాబట్టి నేను రాక్షస నాశనానికి రాలేదు. అందులో నువ్వెవరివి? విష్ణుభక్తుడివి, నారాయణ నామస్మరణ నిరంతరం చేసే మహానుభావుడివి, నీ మీద దండయాత్రకి నేను రాలేదు. పొరపాటున తీర్థయాత్రలకు బయలుదేరి నైమిష అంటే తీర్థయాత్రలకు బయలుదేరడం పొరపాటు కాదు, తీర్థయాత్రలకు బయలుదేరి స్నానం చేస్తూ పొరపాటున నైమిషారణ్యంలో చక్రతీర్థం మధ్యలో అడుగుపెట్టి అక్కడ పాతాళలోకానికి ఉన్న మార్గం గుండా పాతాళలో పడిపోయాను అన్నాడు. అనగానే ప్రహ్లాదుడు ముక్కు మీద వేలేసుకుని, ఏమండి మీ తపశ్శక్తితో ఇంద్రుణ్ణి బంధించారు, అశ్విని దేవతలకి సోమతీర్థం ఇచ్చారు, మీరు పిలిస్తే అమ్మవారు వస్తుంది, మీరు పిలిస్తే విష్ణు వస్తాడు, ఇంతటి మహాత్ములు మీరు తీర్థయాత్రలు చేయడం ఏంటండి? ఏదో తీర్థయాత్రలు అంటే భూలోకంలో హైదరాబాద్లో తిరుపతిలో ఏలూరులో ఫలానా చోట ఉన్న మానవులు చేయాలి, పద్మాకర్ గారి శిష్యులు అంటే తప్పదు భూలోకంలో ఉన్నారు గనక, కలియుగంలో ఉన్నారు గనక తీర్థయాత్రలు చేయకపోతే తరించరు. మీరు మహానుభావులు, ఎంతో తపశ్శక్తి కలిగిన వారు, మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం ఏమిటండి అన్నాడు ప్రహ్లాదుడు తెల్లబోయి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ భూమి మీద ఒక్కసారి మానవ జన్మ ఎత్తాక అంటే పుట్టాక వాడు ఎంత గొప్పవాడైనా దేవుడైనా తీర్థయాత్ర చెయ్యవలసిందే, తీర్థయాత్ర చేయకపోతే లక్నో ఎక్స్ప్రెస్ ఎక్కి అందులో యాత్ర పడకపోతే వాడికి మోక్షం రాదు అనగాని మతిపోయింది ప్రహ్లాదుడికి. అయితే విష్ణుమూర్తి నా నెత్తిమే చెయ్యి పెట్టి దీవించాడు కదండి, ఆయన నేను కూడా తీర్థయాత్ర చేయాలా అన్నాడు. చేసి తీరవలసిందే, ఎందుకని నువ్వు అహోబలంలో భూమి మీద పుట్టావు. ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? అహోబలం దగ్గర ప్రహ్లాదుడి బడి అని ఉన్నది, అక్కడే పుట్టాడు ఆయన. అదంతా హిరణ్యకశిపుడి పరిపాలనా ప్రాంతం. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం అహోబలం వెళ్ళాం ఒకసారి, కానీ మేము మీరు దురదృష్టవశాత్తు నాతో పాటు చెంచులక్ష్మి దగ్గరికి రాలేకపోయారు, ఈసారి వద్దురు కానీ తీసుకెడతాను తప్పక వస్తానంటే. అందులో మీరంతా పడుచువాళ్ళు పైగా, పాపం అమెరికా నుంచి వచ్చిన డాలస్ నుంచి వచ్చిన భక్తులైతే గ్యారంటీగా చక్క చక్క దంపతులు ఇద్దరు ఏడు కొండలు ఎక్కినట్టు ఎక్కేస్తారు, అది నాకు నమ్మకం. సరే మొత్తం మీద ఏదేమైనా ఎందుకు చెప్తానంటే, ఆ కొండ పైన ప్రహ్లాదుని బడి అని ఒకటి ఉన్నది. అక్కడ ప్రహ్లాదుడు ఒకప్పుడు గురువుగారి యొక్క శిష్యులందరినీ కూర్చోబెట్టి గురువుగారికి పంగనామం పెట్టి, ఈ దిక్మాల గురువు చెప్పే చదువు కాదు, నేను చెప్పే చదువు గొప్పదని చెప్పాడండి ఆయన. ఈ గురువుగారు చెప్పే చదువు మంచి చదువు కాదు, ఎందుకని ఈయన విష్ణుభక్తి చెప్పడం, తీర్థయాత్రల గురించి చెప్పడం, ఎంతసేపు డబ్బులు సంపాదించండి, సాఫ్ట్వేరు కంప్యూటరు ఇదే చెప్తున్నాడు, ఉద్యోగం అంటే ఎవరికీ అంటున్నాడు. అంచేత ఈ గురువుగారి చదువు వద్దన్నట్ట. వద్దు, తెండెల్ల పుస్తకంబులు ఇండ ఆచార్యునకు మరల ఏకతనమునకున్ రెండు అని చెప్పి అందరి చేత నారాయణ నామస్మరణ చేయించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన మెచ్చుకుని, నెత్తి మీద చెయ్యి పెట్టి ఎన్నో రకములైన వరాలు ఇచ్చాడు. అందుకని ఇప్పుడు ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, అహోబలంలో నేను భూమి మీద పుట్టి విష్ణు కటాక్షం పొందాను, ఆయన అనుగ్రహంతో పాతాళానికి వచ్చాను, అయినా నేను తీర్థయాత్ర చేయాలంటే చెయ్యవలసింది, ఎందుకంటే నువ్వు భూమి మీద పుట్టావు గనక. ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద పుడితే వాడు ఎప్పుడో ఒకప్పుడు తీర్థయాత్రలు చెయ్యకపోతే, పెద్దల్ని సేవించకపోతే తరించడు. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసీ. ఎవడైనా ఈ భూమి మీద పుట్టాక అప్పుడప్పుడు దేశములు తిరగాలి. పైగా ఉత్తినే తిరిగితే ఉపయోగం లేదట. సేవేత పండితాన్, గురువులతో పండితులతో వెళ్ళి అక్కడ వాళ్ళని సేవించాలి. ఎందుకని మీకుగా మీరు వస్తే సంకల్ప స్థానం తెలియదు, ఇక్కడ ఏమున్నాయో తెలియదు, ఏ చెట్టు ఏ క్షేత్రం ఏ దేవుడు యొక్క మహిమేమిటో ఎక్కడ ఏమి చెయ్యాలో తెలియవు. అదే భగవంతుడి లాంటి గురువుతో వస్తే అన్ని వివరంగా తెలుస్తాయి, శాస్త్ర ప్రకారంగా ఓహో ఇక్కడ సత్యనారాయణ వ్రతం చెయ్యాలి, ఇదిగో ఇక్కడేమో ఈ కథ వినాలి, ఇలా స్నానం చెయ్యాలి, ఇక్కడ యజ్ఞం చెయ్యాలి, ఇక్కడ పితృతర్పణాలు ఇవ్వాలని తెలుస్తాయి. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు ఎప్పుడూ కూడా పండితులను సేవిస్తూ వారితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అలా సేవిస్తే వాడికి జ్ఞానము నీళ్లల్లో పడిన నూనె బుట్టు జిడ్డు వ్యాపించినట్టుగా వ్యాపిస్తుందని, వాడు గొప్పవాడవుతాడని పెద్దలు చెప్పారు. అందువల్ల తీర్థయాత్రకు వెళ్ళవలసిందే అనగానే అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు ఏమడిగాడు, తీర్థయాత్రలు ఎలా మొదలు పెట్టాలండి అన్నాడు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అడిగాడు. అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట యాత్ర మొదలుపెట్టేవాడు నైమిషారణ్యంతో మొదలెట్టాలంటే, ఎంతో పూర్వం చేసిన తీర్థయాత్రల కంటే ఇక్కడి నుంచి మొదలెట్టారు కనుక ఇది తీర్థయాత్రల కింద లెక్క వస్తుందట. పూర్వం చూసినవి పరిగణనలోకి రావు. నైమిషారణ్యం చూడకపోతే ఎన్ని యాత్రలు చేసినా వ్యర్థం. మహాయోగ జాతకులు అని ఉంటారు, అలాంటి యోగ జాతకులు ఉంటారే అటువంటి వాడు జీవితంలో యాత్రకు వెళ్ళిన వాడు కూడా మొదటిసారి భగవంతుడు తన్ని ఇక్కడికి తోస్తాట వాళ్ళని. వాళ్ళు ఎంత యోగ జాతకులు ఆలోచించండి ఒకసారి. ఈసారి అలా కొంతమందికి యోగం కలిగింది చివరి క్షణాల్లో. మొన్న 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తిరుపతిలో ప్రవచనం చెప్పాను. ఆ ప్రవచనంలో నైమిషారణ్యం ఉందని కానీ మా శంకర్రెడ్డి, ఆయన భార్య పద్మావతి, వాళ్ళు 5 ఆరుగురు వచ్చేసారు. రోజు కూర్చుని ఆయన పేరు గోపాలకృష్ణ గారు, ఏదో మర్చిపోతుంటారు, గోపాలకృష్ణ గారే కదా ఆయన. ఇలా కొంతమంది అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్ దొరికింది నిక్కాహ్ ద మూమెంట్లో. ఆయన పేరు మర్చిపోయినారు సార్. మీ ఆయన పేరు ఏంటండి? హరి నాగభూషణం గారు. ఆయన విజయవాడ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. అక్కడ డాలస్లో మొన్న మేలో ఉపన్యాసానికి వెళ్ళాను. వెంటనే ఎంత మంచి అల్లుడంటే, ఆయన కూతురు, అల్లుడు అందరూ సంస్కారవంతులే. ఆయన స్వయంగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర పాదపూజ చేసి అక్కడ అక్కడ డాలస్లో ఓ వారం రోజులు ఉన్నాను. అక్కడ మంచి ఉపన్యాసాలు చెప్పాను. అమెరికాలో ఒక్కొక్క చోట ఒక్కో టైములండి. డాలస్లో అక్కడికి వెళితే పొద్దున్నే భార్యాభర్తలు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాసేపు అక్కడ ప్రవచనం చెప్పించి వాళ్ళ అల్లుడేగా ఆయన అన్నా పురాణాలన్నీ ఆయనకు కంఠస్థం. నేను ఎక్కడ ధర్మ సందేహాలు చెప్పాను అవన్నీ ఎస్విబిసిలో ఉన్నవేవో ఆయన యూట్యూబ్లో వింటున్నాడు చాలా భక్తి శ్రద్ధలతో. వాళ్ళు అమెరికా నుంచి పరిగెత్తుకొచ్చారు. ఈవిడేమో వాషింగ్టన్ దగ్గర ఉంటారు, అదేదో సిన్సినాటియో ఏదో చెప్తున్నారు ఆవిడ, సిఆర్టీని ఆవిడ, అలాగే ఇందిర గారు ఆవిడ పేరు. వీళ్ళు యోగ జాతకం ఉండి నైమిషారణ్యానికి ఎక్కడో అమెరికా నుంచి వచ్చారు, మనం ఇక్కడ పక్కనుండి రాలేకపోతున్నాం. ఎంత ఆశ్చర్యం చూసారా మీరు? ఓ 100 మంది ఇక్కడికి రావడానికి 100 సార్లు గింజుకుంటుంటే వాళ్ళు యుఎస్ నుంచి, అది కూడా గట్టిగా 2 నెలల క్రితం కదా వాళ్ళకి చెబితే, పరుగు పరుగులు వచ్చారు. ఎంత విశ్వాసం వాళ్ళకి యోగం అంటుందని. అందుకు చెప్తాను ప్రథమం నైమిషారణ్యం, నైమిషారణ్యంతో తీర్థయాత్ర మొదలు పెట్టాలని. ఇక్కడ చవనుడు దేవీ భాగవతంలో 4వ స్కంధంలో ప్రహ్లాదుడికి చెప్పాడు, ఇది దీంతో యాత్ర మొదలు పెడితే సంపూర్ణమవుతుంది వాడి జీవితం అని. మహానుభావుడు ఆనాడు ప్రహ్లాదుడు నైమిషారణ్యంతో మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడిలాగే మీకు కూడా నారాయణ కటాక్షం ఉన్నది గనుక ఈ యాత్రకి ఈసారి రాగలిగారు చివరి మూమెంట్లో. కొంతమందికి కొంతమంది యోగం అన్నమాట. అలాగే మా పరమశిష్యురాలు గోపీలక్ష్మి గారు నన్ను తండ్రితో సమానంగా పూజిస్తుంది ఆవిడ. వాళ్ళ అబ్బాయి కూడా అంతే. చివరి మూమెంట్లో ఆవిడ రాలేకపోయింది, మా అబ్బాయిని పంపిస్తున్నానండి అంది. అంటే అతనికి నైమిషారణ్యం వచ్చి యోగం ఉందట. నైమిషారణ్యంలో అడుగు పెడితే 18 పురాణాలు అన్న పుణ్యం వస్తుందిట. నైమిషారణ్యంలో అడుగు పెడితే 27 క్షేత్రములు చూసిన యోగం వస్తుంది. కాబట్టి మీరందరూ కారణజన్ములు అని చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు, ఇంక వేరే కూడా అక్కర్లా. ఇంతకీ తీర్థయాత్రలు దేంతో మొదలు పెట్టాలని చెప్పాడు చవనుడు? ప్రథమం నైమిషారణ్యం, మొదట నైమిషారణ్యంతో మొదలు పెట్టాలి. ఆ తర్వాత చక్రతీర్థం. ఈ చక్రతీర్థం కాదు, కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం అని ఉన్నది, అక్కడ స్నానం చేయాలి. తర్వాత ఇంకా తక్కిన భూమండలంలో బోల్డ్ తీర్థయాత్ర, ఎన్ని చూసినా తనివి తీరదు అనుకోండి. కానీ తప్పక చూడవలసింది ఏమిటి? మొదటగా నైమిషారణ్యం, తర్వాత కాశీలో చక్రతీర్థం. ఆ తర్వాత ఏమన్నాడైనా, అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఈ భూమి మీద ఎన్ని క్షేత్రములు ఉన్నాయో వాటి గురించి చెప్పడం ఎవడ వల్ల కాదు, అనేక క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని వేలు లక్షల కొలది. ఇక్కడ ఎన్నెన్నో ఎన్నెన్నో తీర్థయాత్రలు ఉన్నాయి. బదరిక ఉన్నది, కేదారం ఉన్నది, గయ ఉన్నది, ఇలాంటి అనేకమైన దివ్యక్షేత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ చూడగలగడం అదృష్టమే. కనీసం ఈ రెండైనా జీవితంలో చూడాలి అనగానే వెంటనే ప్రహ్లాదుడు కొద్దిమంది భటుల్ని వెంట పెట్టుకుని కోదండం బుచ్చుకొని మహావేగంగా భూమండలానికి వచ్చాడు. ఆయన భూమండలానికి వచ్చి క్షేత్రాలు చూడడానికి ముందు నైమిషారణ్యానికి అడుగుపెట్టాడు. ఆ నైమిషారణ్యానికి అడుగుపెట్టి ఆయన చేసిన ఒక అద్భుత కథ అది మీరు వినవలసిందే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రవచనం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఒక్క క్షణం కూడా బద్దకించకండి. ఇందాక ఆయన ఇక్కడ మర్రి చెట్టుకి నేను ప్రదక్షిణ చేశాను. గోమతిలో స్నానం చేయగానే మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేసి హనుమాన్ దర్శనానికి వస్తున్నాను. ఈ మర్రి చెట్టు గురించి అడిగారు నాగభూషణం గారు. అది తెలియాలంటే మీరు మళ్ళీ ఈ కథ యొక్క కొనసాగింపుకు రావాలి. ఇవాళ మొదటి రోజు కనుక కొన్ని కారణముల చేత ఆలస్యం అయ్యింది. ఈ పూట ఇప్పటి వరకు మీరు ప్రవచనం విన్నారు. విన్న తర్వాత సాయంత్రం కరెక్ట్గా 4 గంటలకు ఇక్కడ సత్యనారాయణ వ్రతం సామూహికంగా మీ అందరి చేత చేయిస్తారు. 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. షార్ప్గా 4:40 మళ్ళీ మేమేమో పొద్దున్న స్నానానికి వచ్చినట్టుగా 8 రాకూడదా అండి, 4:30 రాకూడదా అంటే ఆచమనం చేయించడం తప్పనిసరిగా జరుగుతుంది. మీ అందరికి ఒక కంకణం ఇచ్చారు కదా, ఈ కంకణం ధరించి వింటేనే నైమిషారణ్యంలో ఇప్పుడు ఈ పురాణం విన్న ఫలితం సంపూర్ణంగా వస్తుంది, స్నాన ఫలితం వస్తుంది. అందుకని దీక్షా కంకణం ఇక్కడ ధారణ చేయమని ఇస్తే మనవాడికి పట్టుకెళ్ళకూడదా అండి, మా ఆయనకి పట్టుకెళ్ళకూడదా అంటే వాళ్ళు ఇక్కడ లేని దానికి ఎలా ఇస్తావు? ఇప్పుడు ఇక్కడ ఇది భోజనంతో సమానం. ఇప్పుడు మీకు ఇచ్చిన తీర్థ దీక్షా కంకణం ఉన్నదే పొద్దున మీకు పెట్టిన టిఫిన్, అదే ఎరనొక ఉప్మా లాంటిది. అంచేత ఆ ఎరనొక ఉప్మా 4 రోజులు పోయాక ఇంటికి పట్టుకెళ్ళి తినిపిస్తారా మీ మనవడి చేత, మీ వారి చేత? అంటే అమెరికాలో అంటే 7 క్రితం పులుసే మళ్ళీ పెడుతున్నారు అనుకోండి చోట. ఒకసారి ఆ మధ్యలో వంకాయ కూర పెట్టారు ఒక ఇంట్లో, ఆ ఊరి పేరు ఏమిటంటే అట్లాంటా. అట్లాంటాలో వంకాయ కూర తిని సోమవారం నాడు మళ్ళీ శనివారం నాడు కూడా సోమవారం నాడు పెట్టినట్టే ఒక ఆవిడ వంకాయ కూరతో భోజనం పెట్టింది. నేను అన్నాను, అమ్మ కిందటి సోమవారం వంకాయ కూర భలే రుచిగా ఉంది, ఈ కూర ఇలా ఉంది ఏంటంటే ఆ కూరే కదా పెట్టా అంది ఆవిడ. ఆ కూర తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి 7 రోజుల తర్వాత మళ్ళీ వేడి చేస్తే ఏమవుతుందా, రుచి పోతుంది. తప్పనిసరి అక్కడ అలా చేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు ఈ దీక్షా కంకణం అంటే తాజా కూర లాంటిది, ఎవరు వస్తే వాళ్లే కట్టుకోవాలి తప్ప ఇంటికి పట్టుకెళ్ళడానికి పనికిరాదు. ఇది ఇక్కడ రేపు 4వ రోజున మళ్ళీ ఈ కంకణాన్ని అందులో విసర్జన చేయిస్తాం. 4 రోజుల పాటు ఈ కంకణం మీ చేతికి ఉండాలన్నమాట. అనగా ఇవాళ ఎన్నో తారీఖు? 12, 13, 14, 15వ తారీఖు నాడు ఈ దీక్షా కంకణం ఇందులో కలపాలి. కాబట్టి కంకణం ఇక్కడ ధారణ చెయ్యాలి. ఈ కంకణం ధరిస్తే ఏమిటో తెలుసా కారణం? పూర్తిగా వివరాలు సాయంత్రం చెబుతాను. కానీ జాతాశౌచ మృతాశౌచ భయన్నాస్తి మహీతలే, ఈ కంకణం కట్టుకోగానే ఇప్పటి నుంచి మీకు మీ వంశంలో పురుడొచ్చినా లేక ఎవరైనా ఇంటి పేరిటి వాళ్ళు పొరపాటున వెళ్ళిపోయినా మైలు రాదు. అందులో రామ్మోహన్ గారికి యావజ్జీవితం మైలు, అదేమిటో తెలియదు. ఎప్పుడు ఫోన్ చేయనివ్వండి, ఆయన ఇంటి పేరిటి వాళ్ళు, ఆయన చుట్టాలు, ఆయన గోత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఏమన్నా చెప్పింది అసత్యం లేదుగా, దాదాపు 3 ఏళ్ల నుంచి ఎప్పుడు మైలే పాపం ఆయన. అందుకని ఇలాంటి బాధలు ఉంటాయని తెలుసు కనుక ఆ దీక్షా కంకణం కట్టుకుంటే ఈ 4 రోజులు పొరపాటును కూడా మైలరాదు. ఒకవేళ ఆ దీక్షా కంకణాన్ని ఇక్కడ ఇలా ఉంచేసుకుని కాశీ దాకా అట్టే పెడితే కాశీలో మళ్ళీ అది కలిపేదాకా మీకు మైలురాదు. ఇంకో రహస్యం తెలుసా, బయట ఉన్నప్పుడు వచ్చే అశౌచం కూడా అంటదట, అందుకని దీక్షా కంకణ ధారణ చేయమన్నారు. కాబట్టి మీలో ఎవరైనా చివరిదాకా వచ్చేవాళ్ళు ఉంటే చివరిలో కాశీలో కలపండి, లేదా ఇక్కడతో ఆగిపోయే వాళ్ళేమో ఇక్కడ కలిపేసి వెళ్ళిపోండి. ఈ విధంగా మొత్తం మీద ఏమైనా దీక్షా కంకణం చేయటం వల్ల వచ్చి ఇంకా తక్కిన విశేషాలు సాయంకాలం చెప్పుకుందాం. ఇక కశ్యప్ గారు 3 రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి కూడా మీకు ఒక టైం చెప్తారు. ఇప్పుడంటే మొదటి రోజు కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లఘువుగా చేయిస్తారు, రేపు ఎల్లుండి కూడా చేయిస్తారు. వారితో పెడితే ఇప్పుడు ఆ కార్యక్రమం చేసుకుని రావచ్చును. 1 గంట కార్యక్రమం ఉంటుంది, అది కూడా చేసుకునే వాళ్ళు వెళ్ళండి. రేపటి నుంచి యజ్ఞం అది ఏ టైంకి ఉంటాయో ఆయన వివరిస్తారు. రేపు ఎల్లుండి కూడా యజ్ఞం ఉంటుంది, యజ్ఞం ఉదయం ఉంటుంది. తప్పక ఇంత దూరం వచ్చారు కనుక ఈ నారాయణ యజ్ఞంలో లక్ష్మీనారాయణ క్రతువులో కూడా పాల్గొండి. తక్కిన విశేషాలు ఏమన్నా ఆయన చెప్తారు. 4 గంటలకు మాత్రం ఇక్కడికి రండి.